రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల వరకు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకును శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ లేఖన భాగం నుంచి దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థిద్దాం. తల వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నా. గొప్ప దేవుడు అని, శక్తిమంతుడు అని, అద్వితీయుడు అని, అనంత జ్ఞానివని, ఆశ్చర్యకరుడు అని స్తుతిస్తూ ఉన్నా. జ్ఞానానికి బలానికి ఆధారమైన దేవుడు అని స్తుతిస్తూ ఉన్నా. మా ప్రభు, మీరు ఎంత గొప్ప దేవుడు, మీ నేచర్ ఎంత ఆశ్చర్యకరమైనదో ప్రభా, మేము వాక్యంలోంచి అర్థం చేసుకోవడానికి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా మాకు గ్రహించే హృదయాన్ని దయచేయండి. నేను అలా జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. గొప్ప తండ్రి అని స్తుతిస్తూ హృదయకాల ఆశతో నీ పాదాలు తెరపొచ్చిన ప్రియులందరినీ బలపరచండి. మమ్మను ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న కమ్ము సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఆర్టీసీ సహవాసాన్ని మీరు కట్టడానికి ఇష్టపడుతున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఇదేను ప్రభా, మీకు వందనాలు. రాత్రి ప్రారంభించబడ్డ డిఎఫ్జే నల్గొండ సహవాసాన్ని మీరు బలపరచండి. ఈరోజు ప్రారంభమవుతా ఉన్న 11 బ్యాచ్ అస్త్రీల సహవాసాన్ని కూడా మీరు బలపరచండి. ప్రభు, మీకు వందనాలు. మీ కార్యాల ఆశ్చర్యమైన స్తుతిస్తూ 4 దినాలు మిషనరీల ట్రైనింగ్స్, చిన్నపిల్లల టీచర్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్, టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, రిసెప్షన్ నాయకుల ట్రైనింగ్ ప్రోగ్రామ్, వార్షిక సమావేశం, అన్నిటిని బట్టి స్తుతిస్తూ ఆయన ఉదయకాలపు వాక్య ధ్యాన సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ ఆత్మదేవ మీ నడిపింపు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములో ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం దేవుని గురించిన నేచర్, గాడ్స్ నేచర్ మీద కొన్ని వారాలుగా బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. అందులో దేవుని గుణ లక్షణాల్లో భాగంగా గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్, ఆయన సర్వజ్ఞాని, అనంత జ్ఞాని అన్న క్యారెక్టర్ ని స్టడీ చేస్తా ఉన్నాం. ఆయన అనంత జ్ఞాని అన్న క్యారెక్టర్ ని స్టడీ చేస్తా ఉన్నాం. దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవటంలో నిజంగా చాలా విషయాలు స్టడీ చేస్తూ వచ్చారు. ప్రభు అనేక విషయాలు మనకు నేర్పిస్తూ వచ్చారు, అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అందులో భాగంగా సృష్టిని చూసినప్పుడు ఇక్కడ రాయబడ్డ మాట 16వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము
25 నుంచి
పదహారు అధ్యాయము 25 వచనం నుంచి మనం రాయబడ్డ లేఖన భాగంలో చదవగలుగుతున్న మాట చివరి మాటలు రాయబడింది. అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవుడు, దేవునికి రాయబడ్డ పేరు మనం చదువుతున్న వాక్య భాగంలో హీ ఈజ్ ద ఓన్లీ గాడ్ ఆఫ్ విజ్డమ్. గాడ్ ఎలోన్ ఈజ్ వైజ్, ఆయన మాత్రమే జ్ఞానవంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. మేబీ ప్రాముఖ్యమైన అంశం కాబట్టి మనం ఒక 3 వారాలుగా ఇదే అంశాన్ని స్టడీ చేస్తా ఉన్నాం. ఏమర్థమవుతుందంటే పిల్లలకి చదువులు మనం జ్ఞానం అనుకుని జ్ఞానముగా భావించి 3.5 సంవత్సరాల వయసులోనే వాళ్ళకి నేర్పించడం ప్రారంభించాం. అది 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి నేర్పిస్తూ ఉన్నాం. మనం జ్ఞానానికి చాలా పెద్ద పేరు వేశాం. అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుతున్న మాట గాడ్ ఎలోన్ ఈజ్ వైజ్, ఆయన మాత్రమే జ్ఞానవంతుడు, ఆయన జ్ఞానం మాత్రమే జ్ఞానము. మార్కెట్లో జ్ఞానముగా ప్రకటించబడుతున్న ప్రతీది జ్ఞానం కాదు. జ్ఞానం ట్యాగ్ తగిలించినంత మాత్రాన అవి జ్ఞానం కావు. అందుకే రెండవ జ్ఞానం లేదు, రెండవ జ్ఞాని లేడు, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు అన్న ఈ లేఖన సత్యం దగ్గర ఇంకొక జ్ఞానం లేదు, ఇంకొక జ్ఞానవంతుడైన దేవుడు లేడు. ఇది కొంచెం మనకు బాగా అర్థమైతే ఏది ట్రూ విజ్డమ్, ఏది ఫాల్స్ విజ్డమ్, ఏది గాడ్స్ విజ్డమ్, ఏది సాటన్ విజ్డమ్, అది మనకు అర్థమైతే ఈవెన్ బైబిల్ గ్రంథం సాతాను కొరకు ఈ పదం వాడింది. దేవుడు సాతాను చేసినప్పుడు వాడిని సంపూర్ణ జ్ఞానవంతుడిగా చేశాడు. ఆదికాండము 3వ అధ్యాయం ప్రారంభవచనంలో వాడు ఎంటర్ అయినప్పుడు సర్పము సమస్త భూజంతువులలో యుక్తి కలిగింది. వాడు వైజ్గా ఉన్నాడు, వాడు జ్ఞానాన్ని పాడు చేసేసుకున్నాడు, చెరిపేసుకున్నాడు. కాబట్టి మనం ఆ జ్ఞానం అన్న మాట దగ్గర అవగాహన కలిగి ఉండటం మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం, మన పిల్లలకు కూడా చాలా అవసరం. ఈ అంశాన్ని మనం గతంలో స్టడీ చేస్తూ వచ్చాం, అందులో ఈ పేరుతో మనం స్టడీ చేస్తూ వచ్చాం. గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్, ఆయన సర్వజ్ఞాని. ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి సృష్టి మన ముందున్న సాధనం. సృష్టిని చూసినప్పుడు, నక్షత్రాలు చూసినప్పుడు, వాటి అక్కడ 147వ కీర్తనలో 4వ వచనంలో రాయబడ్డ మాట, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. 5వ వచనం అక్కడ రాయబడుతున్న మాట, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మేబీ భూగోళాన్ని చూసినప్పుడు, జియాలజీని రాసినప్పుడు ఈ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు అందరూ కూడా జ్ఞానవంతులుగా పిలువబడతా ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది ఆ భూగోళాన్ని చేసిన దేవుడి జ్ఞానం వేరు, ఆ భూమిని చూసి రాసుకుంటున్న లోకంలో శాస్త్రవేత్తలుగా జ్ఞానులుగా చెప్పబడుతున్న జ్ఞానం వేరు. నిర్మాణకుడైన దేవుడి జ్ఞానం, దేన్ని నిర్మించలేని మానవ జ్ఞానం. వ్యత్యాసం మనకు అర్థం కావాలి. నక్షత్రాలు, గెలాక్సీస్ మనం చూస్తున్నాం, నక్షత్ర సమూహాలు చూస్తున్నాం, నక్షత్ర మండలాలు చూస్తున్నాం. ఆస్ట్రాలజీలో ఇవన్నీ స్టడీ చేసి మాట్లాడుతున్న పుస్తకాల జ్ఞానం, లోక జ్ఞానం ఒకటి ఉంది. కానీ గాడ్స్ విజ్డమ్ దాన్ని చేసింది, నక్షత్రాలను చేశాడు ఆయన, నక్షత్రాలకి సంఖ్యను పెట్టాడు ఆయన,
నక్షత్రాలకు పేర్లు పెట్టాడు ఆయన, నక్షత్రాలకు కక్ష నియమించాడు ఆయన. మనం ఈ అద్భుతమైన సృష్టిని చూసినప్పుడు ఉదయకాలం ఏ దేవుని పాదాల దగ్గరకు వచ్చామో ఆయన ఎంత గొప్పడో, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి సృష్టిలో దేవుడి జ్ఞానాన్ని, సృష్టి నిర్మాణాన్ని బట్టి దేవుడి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలం. రెండు, ఏంజిల్ క్రియాలం, దేవదూతల నిర్మాణం కొరకు బైబిల్ మాట్లాడుతా ఉంది. సృష్టిని అగ్నిని తన దూతను వాయువులుగా అగ్ని జ్వాలలుగా మార్చుకున్నాడు. జలములు దేవదూత అని బైబిల్ సంబోధించింది. కాబట్టి దేవుని సృష్టి లో కొట్ల కొలది దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు భౌతిక ప్రపంచంలో కొన్ని కనబడుతున్న సృష్టి దేవదూతల స్వరూపాలు, వాటిని దేవదూతలకు ఇవ్వబడ్డ శక్తి సామర్థ్యాలు, జ్ఞానము. బైబిల్లో దేవదూతల ప్రత్యక్షమైన ప్రతి సందర్భంలో వాళ్ళు దేవదూతను చూసి సాగిలపడి దండాలు పెట్టి దేవుడు అనుకున్నారు, దేవుడు అనుకున్నారు. అంత అద్భుతంగా ఉంటాయి దేవదూతల నిర్మాణం. ఈవెన్ సాతాన్ బలవంతుడిగా లోకాన్నంతటిని ఆపరించి లోకమంతటి చేత మొక్కించుకుంటున్నాడు, ఆరాధన పొందుకుంటున్నాడు. వాడి జ్ఞానం, వాడి దూతల సమూహం, అక్కడ కూడా దేవుడు ఎంత శక్తిమంతుడో దేవదూతల నిర్మాణంలో కూడా మనం చూడగలుగుతాం. అట్లాగే ఆ నేచర్ ని, యానిమల్ కింగ్డమ్, బర్డ్స్ కింగ్డమ్, ఆ ఓషియాలజీ, సముద్రంలో ఉన్న జీవరాశులు, వాటి పోషణ, వాటిలో ఉన్న వైవిధ్యాలు, ఆయన జ్ఞానం ఎంత ఆశ్చర్యకరమైందో మనం చూస్తూ వచ్చాం, మనం చూస్తూ వచ్చాం. అట్లాగే మనల్ని మనం చూసుకుంటే మన నిర్మాణం, గర్భంలో పుట్టడానికి ముందు మనం ఆయనకి తెలుసు, గర్భంలో పిండముగా ప్రారంభమైంది మొదలుకొని ఆయనకి మనం తెలుసు, మన ఎముకలన్నీ ఆయనకు తెలుసు, మన తల వెంట్రుకలన్నీ ఆయనకు తెలుసు, మన తలంపులు ఆయనకు తెలుసు, మన మాటలు ఆయనకు తెలుసు, మన చేతలు ఆయనకు తెలుసు. మనల్ని ఆయన చేసిన నిర్మాణం అద్భుతం, మనల్ని ఆయన పట్టించుకున్న పట్టించుకున్న విధానం కూడా అద్భుతం. వాటిని బట్టి కూడా ఆయన ఎంత గొప్ప జ్ఞానవంతుడు అర్థం కావడానికి ఈవెన్ మన ఫింగర్ ప్రింట్స్ చాలు, మన డిఎన్ఏ చాలు. మన డిఎన్ఏ ఆయన జ్ఞానం కోసం మాట్లాడుతుంది, మన ఫింగర్ ప్రింట్స్ ఆయన జ్ఞానం కోసం మాట్లాడుతుంది. మనం ప్రాముఖ్యంగా చాలా శ్రేష్టమైన మాట, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును, హీనోస్. మనలో ప్రతి ఒక్కరిని హీనోస్, ఆయన తెలుసు. పేరు పెట్టి పిలిచినవాడు, గ్రంథంలో రాసుకున్నవాడు, అరచేతిలో చేపుకున్నవాడు, ఇవన్నీ ఆయన జ్ఞానంగా చూస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా నేను దేవుడి జ్ఞానం అన్న, దేవుడి జ్ఞాని ఓమ్నిసియర్ నేచర్ లో ఆయన అనంత జ్ఞాని అన్న ఈ సత్యం దగ్గర దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరిచేది ఎక్కడ, దేవుడి జ్ఞానాన్ని మనం వెతుక్కోవలసింది ఎక్కడ, దేవుడి జ్ఞానాన్ని మనం పొందుకోవలసింది ఎక్కడ, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దేవుడు బాగా అర్థమవుతాడు? ద గాడ్ ఆఫ్ బైబుల్ ఈజ్ వైజ్ ఆర్ ఓమ్నిసియంట్. ఆయన సర్వజ్ఞానిగా, అనంత జ్ఞానిగా ఉన్నాడు. ఆయన మనం బాగా అర్థం చేసుకోవడానికి ఆయన మనకి బయలుపరుచుకుంటుంది ఎక్కడ, ఆయన ఎక్కడ రివీల్ అవుతున్నాడు. మరలా అమ్మూల వాక్యాన్ని బాగా చదవాలి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో ఇలా అంటాడు ఆయన, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడ్డ మర్మం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. పౌలు భక్తుడు ఎట్లాగా దేవుడు అర్థమవుతాడో మాట్లాడుతూ, అనాది కాలంగా రహస్యంగా ఉండి ఇప్పుడు రివీల్ అయిన సీక్రెట్ అంటాడు. దేవుడు తన విషయాలు ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఎట్లా బయలుపరుచుకుంటున్నాడు? అక్కడ ప్రవక్తల లేఖనాలు అని రాయబడింది, అక్కడ సువార్త, ఆ నా సువార్త ప్రకారముగా అని రాయబడింది. కాబట్టి దేవుడు తన జ్ఞానాన్ని, దేవుడి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎక్కడ వెతుక్కోవాలి, ఎట్లాగ దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, ఎక్కడ దేవుణ్ణి మనం గ్రహించగలుగుతాము అన్నది ఇందులో ప్రాముఖ్యమైన కీలకమైన కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుందాం. ఇక్కడ మొదటి మాట, గాడ్ ఎలోన్ ఈజ్ వైజ్. అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు, అద్వితీయుడు అంటే ఎలోన్ అంటే ఇక రెండో దేవుడు లేడు, రెండవ జ్ఞానవంతుడు అయిన దేవుడు లేడు. ఈ ఆ గాడ్ ఎలోన్ ఈజ్ వైజ్ అని మాట చూస్తున్నాం. యోగు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. యోగు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే, 12వ అధ్యాయం 13వ వచనంలో జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నది, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. కాబట్టి ఆయన అద్వితీయ జ్ఞానవంతుడు, ఆయన దగ్గరే జ్ఞానం ఉంది, ఆయన దగ్గరే ఆలోచన ఉంది, ఆయన దగ్గరే వివేకం ఉంది, ఆయన దగ్గర బలం ఉంది. అది ఎట్లాగైన బయలుపరుచుకుంటున్నాడో మనం చూస్తూ వచ్చాం. సృష్టి ద్వారా బయలుపరుచుకుంటాడు దేవుని సృష్టి ద్వారా దేవుడు అర్థమవుతాడు. 19వ కీర్తన ప్రారంభ వచ్చిన ఆకాశముడు దేవుని మహిమను వివరిస్తున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అట్లాగే యోగు గ్రంథంలోని మనం 12వ అధ్యాయంలో ఉన్నాం కదా, 7వ వచనం, 12వ అధ్యాయము 13వ వచనం మనం చదివాం. 7వ వచనం పైకి వెళ్ళి చదివితే, మృగములను విచారించుము అవి నీకు బోధిస్తాయి, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేస్తాయి, భూమిని గూర్చి ధ్యానిస్తే అది నీకు బోధిస్తుంది, సముద్రంలో చేపలు నీకు దాన్ని వివరిస్తాయి. ఏంటి ఏంటి వివరించేది? 9వ వచనం, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేశానని తెలుసుకొనలేని వాడెవడు? దేవుడు ఆయన అనంత జ్ఞానం, ఆయన ప్రజ్ఞ, ఆయన వివేకం, ఆయన ఆలోచన, ఇవే మన జస్ట్ హ్యూమన్ బాడీని మనం చూసినా మాట్లాడుతూ ఉండగా పంట నరాలు పనిచేసే విధానాన్ని మనం చూసినా, రెస్పిరేషన్ సిస్టమ్ పనిచేసే విధానాన్ని చూసినా, బ్లడ్ సర్క్యులేషన్ నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఆలోచించిన ఆశ్చర్యపోతాం దేవుడు తను చేసిన కార్యం. కాబట్టి ఆయన బయలుపరుచుకునే దేవుడు. దేవుడు ఎట్లా బయలుపరుచుకుంటాడు అన్న మాట దగ్గర, పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవక్తలకు బయలుపరుచుకున్నాడు, తన జ్ఞానాన్ని ప్రవక్తలకు బయలుపరిచాడు. దాన్ని మనం చాలా స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో చూడగలుగుతాం. తన ప్రవక్తలకు దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరిచాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదివితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు జ్ఞానవంతుడిగా మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి జ్ఞానం? ఆయన ఎట్లా జ్ఞానవంతుడు అయ్యాడు? బబులోనులో చాలా మంది జ్ఞానులు ఉన్నారు, వాళ్ళందరికంటే పదింతలు శ్రేష్ఠుడిగా దానియేలు కనబడ్డాడు. దానియేలు గ్రంథం 2వ మొదటి అధ్యాయంలో పదింతల శ్రేష్ఠులుగా వాళ్ళు కనబడ్డారు. మొదటి అధ్యాయము 17 ఈ నలుగురు బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడే ఉండెను. దేవుడు వాళ్ళ యొక్క కమిట్మెంట్, పరిశుద్ధత కొరకైన కమిట్మెంట్ బట్టి దేవుడు వారికి అనుగ్రహించాడు. రెండవ అధ్యాయంలో రాయబడ్డ మాట, రెండవ అధ్యాయంలో ప్రాణం పోయే శాసనాన్ని తీసుకొచ్చి కళ చెప్పాలి, కలభావం చెప్పాలి, లేకపోతే జ్ఞాని అన్నవారిని ఎవరు కూడా బ్రతకడానికి వీలు లేదని నెబుకద్నెజరు భీష్మించి కూర్చున్న పరిస్థితుల్లో ఇక ఆయనకు వచ్చిన కళ ఎవరికి అర్థమవ్వాలి, ఎవరు చెప్పగలగాలి? కాబట్టి వారు ఆ రాత్రి ప్రార్థనలు గడిపారు. దేవుడు ప్రార్థనలో వారికి సమాధానం ఇచ్చాడు. అక్కడ వారు స్తుతిస్తూ ఉన్నారు. రెండవ అధ్యాయము దానియేలు గ్రంథము 2:20 ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, దేవుడు జ్ఞాన బలములు గలవాడు. ఆ తర్వాత 21:1 ఆయన కాలములను సమయములు మార్చివాడే ఉండి రాజును త్రోసివేయుచు నియమించి ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆ సంగతులు ఆయనకు తెలియను. దేవుడు ఆయన జ్ఞానమును, తర్వాత 23 మా పితరుల దేవ నువ్వు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు, గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఎలాగనగా, రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేవని దానియేలు మరలా చెప్పాను. పరిశుద్ధ లేఖనాల్లో మనం ఏం చూస్తున్నామంటే, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు ఆయన జ్ఞానాన్ని సృష్టిలో బయలుపరుస్తూ ఉన్నాడు. సృష్టిని చూస్తే ఆయన జ్ఞానం అర్థమవుతుంది. 2 తన ప్రవక్తలకు నేరుగా తన జ్ఞానాన్ని బయలుపరిచాడు. ఆ ప్రవక్తలు రాశారు పాత నిబంధన గ్రంథం. అంటే అర్థం ఏంటంటే, గ్రంథం మనుషుల చేత రాయబడింది, ఆ దేవుడు వారికి బయలుపరిచి రాయించాడు. ఆ గ్రంథం మన చేతిలో ఉంది. బైబిల్ గ్రంథం దేవుడు రివీల్డ్ విజ్డమ్, ఆయన బయలుపరిచిన జ్ఞానం పుస్తక రూపంలో, అది స్వభాషలో, అది వాడుక భాషలో, మనం చదువుకుని అర్థం చేసుకోగలిగిన భాషలోకి దేవుడు ట్రాన్స్లేట్ చేయించి మన చేతులు పెట్టాడు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని వెతుక్కోవడం, అర్థం చేసుకోవడానికి ఉన్న సోర్స్ సృష్టి. చూస్తే దేవుడేంటో అర్థమవుతాడు, కానీ అక్కడ అపార్థమయ్యాడు. సృష్టి వైపు తిరిగిపోయారు. ప్రకృతిని దేవతగా, దేవుడిగా ఆరాధిస్తూ అక్కడే దేవుడి దగ్గరికి రావడానికి బదులు దేవదూతల దగ్గర, సృష్టి దగ్గర ఆగిపోయి విగ్రహారాధకుడిగా అయిపోయారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ప్రవక్తలకు ఆయన బయలుపరిచి, ప్రవక్తల చేత ఆయన రాయించి గ్రంథాన్ని మన చేతిలోకి ఇచ్చాడు. కాబట్టి ఆయన మనకి కమ్యూనికేట్ అవుతున్నాడు, తన జ్ఞానాన్ని రివీల్ చేస్తున్నాడు, మర్మాలను రివీల్ చేస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు అనడానికి వీలు లేకుండా అర్థం చేయించడానికి అనాది కాలం నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచించే మనసు మనకిచ్చాడు. అనేక ఆలోచనలు మనలో ఉన్నాయి, అనేక ప్రశ్నలు మనలో ఉన్నాయి. దేవుడు గురించిన ఆ సమాచారం అంతా దేవుడు ప్రవక్తల ద్వారా వెల్లడిపరచడానికి ఇష్టపడ్డట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రవక్తల ద్వారా ప్రవక్తలకి రివీల్ చేసింది ఉద్దేశం ఏంటంటే, దేవుడు సెలెక్ట్ చోజన్ పీపుల్ గా ఉన్న ఇస్రాయేలీల జీవితాల్లో దేవుడు ఆశించిన వాటిని చూడాలనుకున్నాడు. దేవుడు మాట్లాడేది, దేవుడు కమ్యూనికేట్ అయ్యేది దేవుని ఉద్దేశం జరిగించడం కోసం. దేవుడి ఉద్దేశం దేవుని ప్రజలు ఎలా ఉండాలి, దేవుడు ఎట్లాంటి పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధత, దేవుడు ఎలాంటి ప్రేమ స్వరూపియో అలాంటి ప్రేమ స్వభావంలోకి రావటం, దేవుళ్ళో కపటం, వేషధారణతనం, చీకటి, పాపం, అన్యాయం, అక్రమం లేవు లేవు. మనుషుల్లో కూడా అవి ఉండకూడదు, అవి ఉండకూడదు. మానవుడు దేవునికి ప్రతిబింబముగా, ప్రతిరూపముగా, తన స్వరూపంలో చేయబడ్డవాడు అట్లాగే ఉండాలి, అలాగే ఉండాలి. అంత గొప్ప ఉద్దేశాలు దేవుడు కలిగి ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు జాతిని ఎంపిక చేసుకున్నప్పుడు, వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో ఆయన ఇచ్చాడో మాట్లాడుతున్నాడు. ద్వితీయ ఉపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, కట్టడలు ఆజ్ఞలు ఇచ్చి ఆచరించండి అన్నాడు. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనములు గల జనమని చెప్పుకుందురు. నేనిచ్చిన కట్టడలు, అందుకే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా డూస్ డోంట్స్ కనబడతా ఉంటాయి. ఎందుకు షరతులు? ఎందుకు అన్కండిషనల్ గా ఎట్లాగన్నా ఉండొచ్చు అనొచ్చు కదా. దేవుడు జ్ఞానవంతుడే, కానీ దేవుడు పాపం చేయడు, అన్యాయం చేయడం అసంభవం. దేవుడు ఎన్నడూ తన జ్ఞానాన్ని తప్పుడు పనులకు వాడుకోడు. దేవుడు తన జ్ఞానాన్ని బట్టి ఎప్పుడూ తప్పు చేయడు. వేలెత్తి చూపించడానికి ఆస్కారం ఇవ్వడు. ఆయన స్టాండర్డ్స్ చాలా ఉన్నతంగా కనబడుతున్నాయి. ఆ దేవుడు మనతోటి, ఇశ్రాయేల్ ప్రజలతోటి మాట్లాడుతున్నప్పుడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మిమ్మల్ని చూస్తే మిగతా వాళ్ళందరూ కూడా జ్ఞాన వివేకములు గల జనము అని చెప్పుకుంటారు. వారు చూచి 4వ అధ్యాయం 6వ వచనంలో, ద్వితీయ ఉపదేశకుడు 4వ అధ్యాయం 6వ వచనంలో, ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనల గల జనమని చెప్పుకుందురు. ఈరోజు కూడా యూదుల కోసం మాట్లాడుతున్నప్పుడు సైంటిస్టుల్లో ఎక్కువ మంది యూదుల్ని మనం చూస్తాం. ఇజ్రాయేల్ దేశం యొక్క టెక్నాలజీ కోసం మనం మాట్లాడుకున్నప్పుడు చిన్న దేశము ప్రపంచ దేశాల్లో మొదటి వరుసలో ఆర్మీలో, వెపన్స్ తయారీలో ముందుంది అన్నది కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు జ్ఞానాన్ని చెరిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్నది జ్ఞానంగా కనబడుతుంది, కానీ వాళ్ళు ట్రాక్ తప్పకుండా ఆయన చెప్పినట్టుగా, ఆయన వాక్యానుసారంగా ఉంటే ఎంత నోబుల్ మోడల్ గా, నోబుల్ గా, ఆదర్శంగా, మార్గనిర్దేశంగా, దిక్చూచీలుగా వాళ్ళు ఉండగలుగుతారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, లేకపోయారు. అందులో నాయకులు, పెద్దలు, దానియుల కోసం మనం చదువుతా ఉన్నాం, సమయాల కోసం మనం చదువుతాం. ఈ ప్రవక్తలు, భక్తులు అందరూ కూడా అలా ఉన్నారు, అలా ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు మోసపోయినట్టుగా, సాతాను చేతిలో మోసపోయినట్టుగా, దేవుడు బలవంతం చేయడు, మెడపట్టుకొని నువ్వు చెయ్యి అనడు. ఏదేం తోటలో కూడా తినకుండా చెయ్యి పట్టుకొని ఆపలేదు, బలవంతం చేయడు. ఆయన మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. యు హ్యావ్ టు చూస్ రైట్ ఆర్ రాంగ్, నీ చేతిలో ఉంది. ఆయనకి మాత్రం తింటే చేస్తావు, వద్దు అని చెప్పాడు, వద్దు అని చెప్పాడు. ఎలాగైతే ఏదైనా తోట నుంచి కూడా ఆయన అనుకున్నది జరగకుండా వెళ్ళిపోతా ఉన్నారో, అందుకోసం గొప్ప జనముగా, జ్ఞాన వివేచములు వివేకములు గల జనముగా ఉండవలసిన వారు ట్రాక్ తప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, ట్రాక్ తప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 29వ వచనం, ద్వితీయోపదేశ కాండం 29:29 చదివితే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి వినగునని చెప్పుదురు. దేవుడు బయలుపరిచింది మనలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, మనలో ఆయన ఆశించిన స్థాయిలోకి మన రావడం కోసం బయలుపరచబడింది మనవి. ఆయన రహస్యాలను ధర్మశాస్త్ర వాక్యాలుగా మనం మార్చుకోవాలి, నేర్చుకోవాలి, పాటించాలి అని అనుగ్రహించాడు. ఇది ఒకప్పటి ప్రజానీకం కొరకు మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రజల ద్వారా తన జ్ఞానాన్ని లోకానికి వెల్లడిపరచాలనుకున్నాడు. దాని మరలా తిరిగి మనం సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ లోను ఎఫ్ఎఫ్జే సైంటిస్టుల క్యాలెండర్ రూపొందించడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, నాన్ క్రిస్టియన్ పీపుల్ అట్లాగే అగనిస్ట్ క్రిస్టియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అర్థమవుతుంది. వీళ్ళు ఇన్ని సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కనిపెట్టారు, మేలు చేశారు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి క్రైస్తవ్యం నష్టం చేసేది కాదు, మేలు చేసేది. ఇది ఏదో మూఢ విశ్వాసం కాదు, ఇది జ్ఞానయుక్తమైన నిర్ణయం అని చెప్పడం కొరకు ఒక ప్రయత్నం. కానీ సైంటిస్టులు అందరూ, యూదులందరూ వాళ్ళు దేవుడి జ్ఞానాన్ని అట్లాగే క్యారీ అని చేస్తున్నారు అని చెప్పడానికి సాహసం చేయలేం. లేరు, మిస్ అయిపోయారు. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుడు బయలుపరచాలని తన సృష్టి ద్వారా తను తాను తన జ్ఞానాన్ని వెల్లడిపరచాలనుకుంటున్నాడు. అందుకే ప్రతిదీ ఆశ్చర్యమే, సూర్యోదయం ఆశ్చర్యమే, సూర్యాస్తమయం ఆశ్చర్యమే, సూర్యుని వెలుగులో ఉష్ణంలో ద్వారా మనుషుల్లో జరుగుతున్న మేలులు మార్పులు ఆశ్చర్యమే. ఇవన్నీ మనకు ఆశ్చర్యం పుట్టించేవే. రెండు, తన ప్రజలు ఇస్రాయేల్ జాతి వాళ్ళకి ఇవ్వబడ్డ స్టాండర్డ్స్, వాళ్ళకి దేవుడు తను తను బయలుపరుచుకున్న విధానం నిజంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రాముఖ్యంగా మన విషయానికి వచ్చి మాట్లాడాల్సి వస్తే, దేవుడు మనల్ని తన జ్ఞానానికి మేనిఫెస్టేషన్ గా ఉండాలి అనుకున్నాడు. దానికోసమే మనం ఈరోజు ఉదయకాల ఆరాధనకు వచ్చి వాక్యం వింటూ ఉన్నాం. ఇప్పుడు ఎలాగా దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరుస్తున్నాడు, అది మనకు అర్థం కావాల్సిన సత్యం. మనం చదివిన రోమీలకు రాసిన పత్రిక 16:16 పౌలు భక్తుడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 16:25-27 కలిసి ఉన్నాయి. అందులో 5 లైన్ చదువుతా ఉన్నాను. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, సువార్త ప్రకటన యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన అన్న మాటలు మాట్లాడుతున్నాడు. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు కోసం చెప్పడమే, యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయడమే. దీన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:9-10 చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:9-11 కలిసి ఉన్నాయి, చదువుతాం. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున, మంచి మాట, ఈ మాట అండర్లైన్ చేయాలి, పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు బయలుపరచబడవలనని ఉద్దేశించాడు. దేవుడు తన జ్ఞానాన్ని సంఘము ద్వారా, నానా విధములైన తన జ్ఞానాన్ని సంఘము ద్వారా బయలుపరచాలని ఉద్దేశించాడు, అని రాయబడతా ఉంది. పిల్లరా, జనరల్ గా సంఘాన్ని మనం చాలా ట్రెడిషనల్ వేలో చూస్తా ఉన్నాం. సంఘం అంటే బిల్డింగ్. బిల్డింగ్ చూస్తే దేవుని యొక్క నానా విధాలైన జ్ఞానం ఏమైనా అర్థం అవుతుందా? ఏం అర్థం కాదు. మేబీ పెద్ద బిల్డింగ్ అయితే ఆ బిల్డింగ్ ని కట్టిన ఇంజనీర్ యొక్క ప్లాన్, బాగా డబ్బులు ఉంటే వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు. ఒక ఆయన ఇలాగా అన్నాడు, పెద్ద పెద్ద సంఘాలు అందరికీ కనబడాలన్న ఉద్దేశంతో చాలా హిత్తులు కడతా ఉంటారు, టవర్స్, పెద్ద పెద్ద టవర్స్ కడతా ఉంటారు. మేబీ ఆ టవర్ యొక్క కాస్ట్ ఎంత అని మనం అడిగితే ఆ టవర్ కట్టడానికి రీసెంట్ గా ఏదో బాపట్ల అనుకుంటాను అక్కడ చర్చ్ లో పెద్ద చర్చ్ అది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేము కట్టిన బెల్ టవర్, ఆ గంట మోగడం కోసం మేము కట్టిన ఆ బెల్ టవర్, అలాంటి టవర్ ఇంకెక్కడా ఉండదు, దానికి ఆ బెల్ టవర్ కట్టడానికి మేము 15 లక్షలు, 15.5 లక్షలు, 50 లక్షలు అని అంటున్నారు, దానికి పెద్దగా కట్టారు, ఎంత ఖర్చు పెట్టామన్నారు. దానికి ఒక ఆయన అన్నాడు, మనం 1 లక్ష రూపాయలు పోసి కట్టే ఆ టవర్స్ ఎందుకోసం అంటే పీజియన్ టాయిలెట్స్, పావురాలకు అవి వాష్రూమ్స్, పావురాలకు టాయిలెట్స్, ఏం చేస్తే అక్కడ పావురాలు ఉంటాయి, ఏం చేస్తే అక్కడ అవి టాయిలెట్ల కింద వాడుకుంటాయి. ఇక్కడ సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధాలైన జ్ఞానం బయలుపరచబడాలన్న ఉద్దేశం అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బిల్డింగ్ ఆర్ స్ట్రక్చర్, నిర్మాణం కాదు, ఆకారం కాదు. సంఘం అంటే వీఆర్ ద చర్చ్, వీఆర్ ద బాడీ. దేవుడు ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే తన యొక్క నానా విధాలైన జ్ఞానం, many fold of his wisdom. నిజంగా దేవుడి జ్ఞానం మనం అంత అర్థం చేసుకోలేం కాని కొంత ట్రై చేస్తున్నాం. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే నేనేంటో సంఘం ద్వారా లోకానికి చూపించాలి అని అనుకున్నాడు. అది దేవుని యొక్క అనాది సంకల్పం. 3:8-11 దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం, ద ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఏంటంటే చర్చ్. ఆ చర్చ్ ద్వారా దేవుడు ఏంటో లోకానికి చెప్పాలి. ఒకప్పుడు ఇజ్రాయలైట్స్ వాళ్ళ ద్వారా దేవుడు బయలుపరచాలని అనుకున్నాడు, సృష్టి ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరచుకోవాలి అనుకున్నాడు. దేవుడు సంఘం ద్వారా తన యొక్క నానా విధాలైన జ్ఞానం బయలుపరచాలి అని అనుకుంటున్నాడు అన్నప్పుడు ఇది కొంచెం ఏమైనా అర్థమైతే దేవుడేంటో ఏమి జ్ఞానం ఏంటో అర్థమవుతుంది. అదే నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. రాకెట్ సైన్స్ మనకు చాలా గొప్పగా కనబడుతుంది, న్యూక్లియర్ బాంబ్స్ అది కూడా చాలా గొప్పగా కనబడుతాయి, సెల్ ఫోన్ టెక్నాలజీ అది కూడా గొప్పగా కనబడుతుంది. కానీ దేవుని జ్ఞానం ఎట్లాంటిదంటే సంఘం ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరచాలనుకున్నాడు. ఇంకొక మాట అక్కడ రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8-11 శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు అన్నాడు. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము ఆ ట్రెజర్ కోసం మాట్లాడుతున్నాడు, ఐశ్వర్యం కోసం మాట్లాడుతున్నాడు. అది ఎంతో చెప్పడం సాధ్యం కాని అని ఐశ్వర్యం అని మాట్లాడుతున్నాడు. సంఘం ద్వారా బయలుపరచబడాలని ఉద్దేశించాడు అని మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు? కొలసీలకు రాసిన పత్రిక 2:3 కొలసీలకు రాసిన పత్రిక 2:3 మనం చదివితే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నది. అక్కడే ఉన్నాయి బుద్ధి జ్ఞానం ఆ సర్వసంపదలు. సర్వసంపదలు అన్నది ఎందుకు గుర్తొస్తుంది, ఆ ముందున్న బుద్ధి జ్ఞానం పోయింది. యేసులో సర్వసంపదలు ఉన్నాయంటే పైసలున్నాయి అన్నట్టుగా అపార్థమవుతా ఉంది. కాదు, బుద్ధి జ్ఞానము అనే సర్వసంపదలు, అవి సర్వసంపదలు. దేవుడు అద్వితీయ జ్ఞాన దేవుడు, అద్వితీయ జ్ఞాన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తులో ద్వారా సంఘం ద్వారా తన యొక్క ఆ నానా విధాలైన జ్ఞానం దేవుడు బయలుపరచాలి అనుకున్నాడు. అది ఎట్లాగా దాన్ని మనం ఎలా చూస్తామంటే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-16 వచనాలు చదివితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధురూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేడి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ చేసిన గనుక ఆయనయే మనకి సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన 3వ అధ్యాయంలో 3వ వచనంలో క్రీస్తు మర్మం దేవ దర్శనం వలన నాకు బయలుపరచబడింది అన్నాడు. ఏంటి ఆ మర్మం? 4వ వచనం మీరు దాన్ని చదివిన ఎడల ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం మీరు గ్రహించుకోగలుగుతారు అన్నాడు. అదే మర్మం, అదేంటి జ్ఞానం? 6వ వచనం ఆ మర్మం మీద అనగా, అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు అన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా కనబడుతుందంటే మానిఫోల్డ్ విజ్డమ్. దేవుని మానిఫోల్డ్ విజ్డమ్ అంటే బైబిల్ ఏమంటుందంటే మనుషుల మధ్య ఈ జాతి భేదాలు, యూదులు అన్యుడు, యూదులు యూదేతరులు, ఈవెన్ భారతదేశంలో చతుర్వర్ణ వ్యవస్థ, భారతదేశంలో అగ్ర కులాలు, అల్ప కులాలు, వెనకబడ్డ కులాలు అన్న పరిస్థితులు, ఈవెన్ భారతదేశంలో ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ భేదాలు, భారతదేశం చైనా దేశం ఆ భేదాలు, రకరకాల భేదాలతో విడిపోయాం. ఈ దేవుడి జ్ఞానం ఏం మాట్లాడుతుందంటే ఆ యూనిటీ, క్రీస్తునందు యూదులు అన్యులు సమాన పౌరులు, ఏకపట్న వాసులు, ఇద్దరి మధ్య గోడను పడగొట్టేశాడు. అందుకే ఆ సంఘం ప్రారంభించబడ్డ అపొస్తల కార్యాలయం 2వ అధ్యాయం మనం ఏం చదువుతామంటే, వారు ఇక స్వార్థం చచ్చిపోయింది, ఆస్తులు కల్పిస్తున్నారు, యూదులు అన్యులు అన్న భేదం చచ్చిపోయింది. 10వ అధ్యాయంలో పేతుర్ని కొర్నేలి ఇంటికి రమ్మంటా ఉన్నప్పుడు ఈయన, బాబు నేను మా కుదరదు కదా అన్య జాతులు వాళ్ళతోటి సహవాసం చేయకూడదు కదా అన్న మాటల దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు, దేవుడు పరిశుద్ధ పరిచాడు. నేను మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనం భారతదేశం కోసం మాట్లాడినప్పుడు యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మాట్లాడతాం, బానే ఉంది కానీ దానికి బేట్లో వచ్చాయనిపిస్తుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ కాదు. ముస్లింలు ఒక దేశానికి పోండి, క్రైస్తవులు మరో దేశానికి పోండి, భారతదేశాన్ని హైందవులు కుదిలేయండి అని కొంతమంది ఆ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్న దినాలు చూస్తూ ఉన్నాం. కలిసి ఉండటం, ఉమ్మడి కుటుంబాలు, కుటుంబాల్లో లేదు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి మనుషులతో కలవడం చాలా కష్టమైపోతా ఉంది, మనుషులను కలుపుకోవడం చాలా కష్టమైపోతా ఉంది. కానీ క్రీస్తు దేవుడు, బైబుల్ దేవుడు ఎలా కనబడుతున్నారంటే, గాడ్ ఈజ్ ట్రయూన్ గాడ్, ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు, ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు, ఏకత్వం, యూనిటీ, భేదాలన్నీ పోవటం. నేను చాలాసార్లు చాలా కాలంగా అర్థం కాక బురబాదుకునేది ఏంటంటే, ఒకటే బైబుల్, ఒకటే క్రీస్తు, ఒకటే బాప్తిస్మం, కానీ వన్నెస్ క్రైస్తవ్యంలో లేకుండా పోయింది. డినామినేషన్స్ వచ్చి విడదీసేసాయి, ప్రభు మహాకృప మిషన్స్ లో దీన్ని చూడగలుగుతున్నాం, అందరూ కలిసి పనిచేయటం. ఎస్ఎఫ్జిఏలో చూడగలుగుతున్నాం అందరూ కలిసి పనిచేయటం. చర్చ్ గ్రోత్ అసోసియేషన్ డైరెక్టర్ వాట్సన్ గారు మనకి ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాడు. ఆయన అంటాడు, పోలీసులు చాలా హైరార్కికల్ గా ఉంటారు, కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది, కానిస్టేబుల్ ఎస్ఐ అసలుకి చాలా గ్యాప్ ఉంటుంది, కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. కానీ ఎస్ఎఫ్జిఏలో కానిస్టేబుల్ ఎస్ఐ సిఏ డిఎస్పి భేదాలు లేకుండా కలిసి తింటున్నారు, కలిసి కూర్చుంటున్నారు, కలిసి ఫోటోలు దిగుతున్నారు, కలిసి పాటలు పాడుతున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? బైబిల్ అదే మాట్లాడుతుంది, అడ్డుగోడలను ఆయన పగలగొట్టాడు, యూదుడు అన్యుడు తేడా లేదు. ఈవెన్ క్యాస్ట్లోనే సబ్ క్యాస్ట్లో కూడా యూనిటీ రాని పరిస్థితి, సబ్ క్యాస్ట్లో కూడా పెళ్లిళ్ళు జరగని పరిస్థితి, రెండా మూడా అని విడదీసుకునే పరిస్థితి, ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అన్న ప్రాంతీయ భేదాలు చూపే పరిస్థితి. నిజంగా దేవుడి జ్ఞానం, మనం డబ్బుల్లోనూ మరొక దాంట్లోనూ దేవుడి జ్ఞానాన్ని కొలవడం కాదు, కాని బైబిల్ దేవుడు ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు. ఆ పదవి లేకపోయినా ఆ స్పిరిట్, ఆ భావజాలం బైబిల్లో ఉంది. అందుకే ఏడ్చేవారితో ఏడవండి, నవ్వేవారితో నవ్వండి, శత్రువును సహితం ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎట్లా అర్థం చేసుకోవాలి బైబిల్ ఈ మాటలని? దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం మనుషులను కలుపుతా ఉంది, ఉన్న భేదాలన్నింటినీ తీసివేస్తా ఉంది. ఆది సంఘంలో ఆ యూనిటీ చూడగలిగాం, మిషన్స్ లో ఆ యూనిటీని చూడగలుగుతా ఉన్నాం, ఎస్ఎఫ్జిఏలో ఆ యూనిటీని చూడగలుగుతా ఉన్నాం. పర్సనల్ గా నీ వ్యక్తిత్వంలో, నీ మనసులో ఏమైనా అంటు, ఏమైనా కులగజ్జి, ఏమైనా మతగజ్జి, ఈవెన్ క్రైస్తవులు క్రైస్తవులు మాత్రమే ప్రేమించడం కాదు, మనం ఎందుకు సువార్త చెప్పాలి? మరి క్రైస్తవుల్ని మాత్రం ప్రేమించడం సువార్త చెప్పాల్సిన పనే లేదు. పాపి కొరకు, నశించిపోతున్న వారి కొరకు, రక్షణ పొందని వారి కొరకు సంఘం దేవుడి జ్ఞానానికి మచ్చు తునక, ఆ సంఘాన్ని ద్వారా, అదే మనం చదువుతున్న మాట ఎఫ్సిఎల్కి రాసిన పత్రిక 3:8 దేవుని నిత్య సంకల్పం ఏంటంటే, పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధాలైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి దేవుడు పెట్టుకున్న ఒకనాడు ఇస్రాయేల్ ప్రజల ద్వారా దేవుడి జ్ఞానం ఏంటో బయలుపరచాలి అనుకున్నాడు. అందులో నమ్మకస్తులున్నారు, అందులో అపనమ్మకస్తులున్నారు. నేడు సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధాలైన జ్ఞానాన్ని బయలుపరచాలనుకున్నాడు. సంఘంలో దేవుడు ఆశించిన ఐక్యత లేదు, అనైక్యత సాతాను తీసుకొచ్చి సంఘాన్ని విడదీస్తూ ఉండగా, మన మట్టుకు మనం వాక్యానుసారముగా మనసులో ఏ భేదాలు లేకుండా, ఏ ర్యాంక్ భేదాలు లేకుండా, ఈవెన్ నేను అనుకుంటాను బ్రదర్స్ మధ్య కొంచెం అంత తీవ్రత ఉండదేమో గాని, ఈ పోలీసుల భార్యల మధ్య, నేను సిఐ భార్యను, నేను ఎస్ఐ భార్యను, నువ్వు కానిస్టేబుల్ భార్య, నువ్వు హోంగార్డ్ భార్య అని అది ఎక్కువగా ఉంటుందని భయపడతాను. దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి ఎస్ఎఫ్జిఏలో ప్రభు సహాయం చేశారు. ఈ చీరలు కట్టుకొని వాళ్ళ వార్షికోత్సవాలకు వచ్చేటప్పుడు ప్రతిసారి సంతోషించి ప్రభు స్తుతించే అంశం అది. కొంతమంది సినిమా యాక్టర్లో గ్రూప్ డాన్స్ వేస్తున్నప్పుడు అందరికి ఒకటే చీర ఉంటుంది, హీరోయిన్కి మాత్రమే వేరే చీర కడతారు. అలాంటి కొంతమంది హీరోయిన్లు ఉంటారు, ఆ హీరోయిన్లు మాత్రమే గ్రూప్ తో కలవలేరు, ఆ ఐక్యతలోకి రాలేరు. దే వాంట్ టు బి స్పెషల్, సెపరేట్ గా కనబడడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ క్రీస్తు జ్ఞానంలోకి రావాలి, కలిసి తినడం అలవాటు చేసుకోవాలి, కలిసి నడవడం అలవాటు చేసుకోవాలి, కలిసి పాడడం అలవాటు చేసుకోవాలి, కలిసి ఉండటం అలవాటు చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క గొప్పతనం, దేవుడి ఆ అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు ఎలా కనబడుతున్నాడంటే ఐక్యతను కోరుకునే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. అది మనకి అర్థం కావాలి. దేవుని జ్ఞానం సంఘం ద్వారా బయలుపరచబడడం అన్న మాట దగ్గర ఇంకొక మాట ఎఫ్సిల్ పత్రికలో మాట్లాడుతున్నాడు. ఎఫ్సిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవాలి. ఎఫ్సిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదివితే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అన్నాడు. దేవుని సంఘాన్ని ఏమని మాట్లాడతారంటే గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. కొంచెం పైన చదవాలి, చాలా బాగుంటుంది. 18వ వచనం నుంచి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు, పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులు దేవుని ఇంటి వారే ఉన్నారు. దేవుని ఇల్లు. ఇందులో యూదులు అనేదన్న తేడా లేదు. ఇందులో అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అన్న మాటే లేదు. సాతాన్ తీసుకొచ్చిన ఏ పీటలో ఉండడానికి వీలు లేదు. ఏ రూపంలో కూడా అనైక్యత లోకపోకడలు పనిచేయడానికి వీలు లేదు. డబ్బు కాని, కులం కాని, మతం కాని ఏది కూడా మనల్ని విభజనలోకి తీసుకువెళ్ళడానికి వీలు లేదు. ఈవెన్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు తారాస్థాయిలో ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి. ఎస్ఎఫ్జే ప్రారంభించబడ్డప్పుడు తెలంగాణ కొరకు ఆలోచనే లేదు. ఎందుకంటే చాలా తీవ్రతతో ఉన్నారు, ఆంధ్ర మమ్మల్ని దోచేసుకున్నారన్న ఆ అభిప్రాయంలో ఉన్నారు అనుకున్నాం. ఎస్ఎఫ్జే పరిచర్య తెలంగాణలో ప్రారంభించబడ్డప్పుడు తెలంగాణ ప్రియులు ఆంధ్ర వాళ్ళతో కలుస్తున్నప్పుడు, ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళతో కలుస్తున్నప్పుడు నా మట్టుకు నేను ఎక్కడ అనైక్యతను చూడలేకపోయాను, ఎక్కడా కూడా ప్రాంతీయ భేదాన్ని చూడలేకపోయాను, ఎక్కడా కూడా ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఇవ్వటం అట్లాంటి పరిస్థితులు చూడలేకపోయాను. దేవుని జ్ఞానం సంఘం ద్వారా లోకానికి ఎట్లాగా మీరు ఇలా ఉన్నారు, వీటిని ఎలా ఓవర్కమ్ చేశారు, క్యాస్ట్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు, క్యాష్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు, ఈ డిఫరెన్సెస్ అన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు, మీరు ఎలా చేయగలుగుతున్నారు అన్నమాట దగ్గర దేవుడు ఆ ఐక్యతను కోరుకునేవాడు, దేవుడు ఆ ప్రేమ కలిగిన వాడు. సంఘంలో ఆ ప్రేమ లేకపోతే, సంఘంలో ఆ ఐక్యత లేకపోతే మనం దేవుడి జ్ఞానంలో ఎదిగిన వారం కాము, దేవుని ఇంటి వారు ఎంత మాత్రం కాము. ఇక్కడ 2వ మాట మనం ఏం చూస్తున్నామంటే గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుని ఆత్మ మనలో ఉంటాడు. 22వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు. దేవుని నివాస స్థలం, దేవుని నివాస స్థలం, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ఎవరు? సంఘం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో నివసించడం, విశ్వాసంలో నివసించడం, ఇదంత ఆశ్చర్యం. మానవుడు మన సాక్షి మలినమైపోయింది. మనం పాపం చేత ప్రభావితం అయిపోయాం. సో అన్ని పాడైపోయి చెడిపోయిన మానవ స్వభావం మరలా తిరిగి దేవుని స్వభావంగా మార్చబడ్డాం. దాన్ని కొరింథీ పత్రికలు ఇలా రాస్తున్నాడు పౌలు భక్తుడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినడల దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమే ఉన్నది, మీరు ఆలయమే ఉన్నారు. దేవుని యొక్క విజయం ఏం మాట్లాడుతుందంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనుషుల చెడుతనం భూమి మీద గొప్పది. వారి మనసులోని, తలంపుల్లోని ఊహలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవే. అంతగా మలినమైపోయి పతనమైపోయిన మానవ మనస్సాక్షి, మానవ స్వభావం. ఇక రాయబడుతున్న మాట పరిశుద్ధులు అని పేరు పెట్టాడు సంఘానికి, పరిశుద్ధులు అని సంఘాన్ని పేరు పెట్టాడు. మీరు దేవుని ఆలయము, దేవుని ఆలయం పరిశుద్ధమైనది, దేవుడు మీలో నివసిస్తున్నాడు. ఈరోజు సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసింది, అన్లిమిటెడ్ డేటా అందుబాటులోకి వచ్చేసింది, ఫేస్బుక్ రిలేషన్స్, బయట వర్క్ ప్లేస్ లో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పనిచేస్తూ ఉన్నారు. పాపం చేయడానికి, పాపంలో పడుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో, దేవుని జ్ఞానం పరిశుద్ధత దగ్గర మనం చూడగలం, పరిశుద్ధత దగ్గర మనం చూడగలం. నేను పూర్తిగా స్థాయిలోకి వచ్చామని చెప్పలేము కానీ లంచాలు మానేసి, అక్రమ సంపాదన వద్దనుకొని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మానేసుకొని, వేరే సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అట్లాగా అలాంటి పరిస్థితులు అన్నిట్లో నుంచి బయటకు రావటం, పరిశుద్ధతను ప్రేమించటం, పరిశుద్ధతను ప్రేమించటం, పాపపు జీవితాన్ని వదిలిపెట్టడం, రహస్య జీవితాన్ని వదిలిపెట్టడం, అవి చూడగలుగుతా ఉన్నాం. ఒకవేళ అవి లేకపోతే మనం దేవుడి జ్ఞానంలో ఎదుగుతున్నట్టు కాదు. దేవుడి జ్ఞానం మన ద్వారా లోకానికి బయలుపరచడం, బయలుపరచి లోకానికి రివీల్ కావట్లేదు, బయలుపరచబడటం లేదు. ఐక్యత, దేవుడి జ్ఞానం, మానిఫోల్డ్ ఆఫ్ హిస్ విజ్డమ్, దేవుని యొక్క నానా విధాలైన జ్ఞానం దేవుడు సంఘం ద్వారా బయలుపరిచేది. ఐక్యత, ప్రేమ, ఈవెన్ క్షమాపణ, ఇదెంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, ఇదెంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. క్షమాపణ రాయలసీమ పౌరుషాల కోసం బాగా వింటాం, రాయలసీమ పౌరుషాల కోసం బాగా వింటాం. అట్లాంటి పౌరుషాలు, అట్లాంటి పగ తీర్చుకునే స్వభావం, చిన్నదాన్ని భూతద్వంలో చూసి ప్రతీకరంత రగిలిపోయే స్వభావం లోకంలో ఉంది, లోకంలో ఉంది. సంఘంలో దేవుడు తన జ్ఞానాన్ని తన బిడ్డల ద్వారా ఎలా బయలుపరుచుకుంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే, 8-9 వచనాలు చదివితే వాక్యం మాట్లాడుతూ ఉంది. 2వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారు, కృపచేత రక్షించబడ్డారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వల్ల కలిగినది కాదు, గనుక ఎవడునో అతిశయపడ వీలు లేదు. మనం ఇక్కడ రాయబడుతున్న 2వ అధ్యాయంలో 4-5 వచనాలు మాట్లాడుతున్నాడు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధాల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో బ్రతికించాను, క్షమించి పాపాలను క్షమించి రక్షించుకున్నాడు. ఆయన క్షమించాడు, ఆయన రక్షించుకున్నాడు, బానే ఉంది. మరి మన సంగతి ఏంటి, మన సంగతి ఏంటి? 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, మీరు సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ గలవారే ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు, సహించుచు, క్షమించుకోవటం, సహించటం, కలిసి వెళ్ళటం, కలిసి వెళ్ళటం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్షమాపణ దేవుని జ్ఞానం, అది సంఘం ద్వారా బయలుపరచబడాలని దేవుడు ఉద్దేశించాడు. గ్రహం స్టెయిన్స్ ని, ఆయన పిల్లల్ని సజీవ దహనం చేసినప్పుడు గ్లాడీస్ యొక్క మాటలు, నేను వారిని క్షమిస్తున్నాను, శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పోతున్నప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు, స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు దేవా ఈ నేరం వారి మీద మోపకు. భారతదేశంలోనూ పర్సిక్యూషన్ చూస్తూ ఉన్న చాలాసార్లు సంఘం చేసే ప్రార్థన అయ్యా క్షమించండి, కనికరపడండి, ఎంత ఘోర పాపనైనా ఎంత నష్టం చేసిన వాడినైనా క్షమించగలగటం, మేబీ లోపం దాన్ని చావలేని తనం అనొచ్చుగాక. బైబిల్ గ్రంథం అంటుంది, దిస్ ఈజ్ ద గాడ్స్ నేచర్, గాడ్స్ విజిట, దేవుని యొక్క నానా విధాలైన జ్ఞానం. మేబీ ఈరోజు మనకు అది ఐక్యత, ప్రేమ, క్షమాపణ, ఆత్మఫలం కలిపి పత్రిక 5:22 ఉన్న ఆ హై స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నావో వాటి వల్ల ఏంటి ఉపయోగం? దాని వల్ల మార్కెట్ లేని డబ్బులు వస్తాయా, ఉద్యోగం లేని ఇంక్రిమెంట్ వస్తుందా అని పైసలతో కొలుచుకుంటే ఏమీ కనిపించబడకపోవచ్చు కాక. ఒక మాటతోటి నేను ముగిస్తాను. ఒకవేళ దేవుని యొక్క జ్ఞానంలోకి, దేవుని యొక్క జ్ఞానంలోకి మనం రాకపోతే, సంఘం రాకపోతే, ఈ సంఘం ఆయన పట్టణంలో, ఆయన రాజ్యంలో ఆయనతో ఉండడానికి అర్హమైంది కాదు. ఆయన శిరస్సు మన శరీరం, ఆ శిరస్సు యేసుక్రీస్తు ప్రభు వాక్యం. 2000 సంవత్సరాల క్రితం దేహంలో వచ్చాడు, నువ్వు నాకు ఒక శరీరాన్ని అమర్చావు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభును లోకం చూడగలిగింది. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు ఎఫెసీయులకు 5:10, ఆయన శిరస్సు సంఘం, ఆయన బాడీ. లోకం బాడీని చూస్తుంది, సంఘాన్ని చూస్తుంది. ఆ బాడీ ఈ రోజు ఎట్లా కనబడుతుంది అంటే, అబ్బా ఇది కదా దేవుడు అంటే, వీళ్ళు కదా దేవుని ప్రజలు అంటే అని అట్రాక్ట్ చేసే ఐక్యత, అట్రాక్ట్ చేసే ప్రేమ, అట్రాక్ట్ చేసే క్షమాపణ, నీతి, సత్యం, యథార్థత, మంచితనం, దయాలత్వం, ఆత్మఫలాలు, అవి కనబడడానికి బదులు ఈ స్ట్రక్చర్డ్ చర్చెస్ లో, ట్రెడిషనల్ చర్చెస్ లో, ఆర్గనైజ్డ్ చర్చెస్ లో అవేమీ కనిపించట్లా, అవేమీ కనిపించట్లా, ఆ జ్ఞానం ఏమీ కనిపించట్లా, అది జ్ఞానం ఏమీ కనిపించట్లా, లోకానికి సంఘానికి వ్యత్యాసాలు ఏమీ కనిపించట్లా. సంఘం అంటే దేవుని ప్రజలు, వాళ్ళలో ఐక్యత కలిసినప్పుడు సాధ్యమవుతుంది, మాట్లాడుకున్నప్పుడు సాధ్యమవుతుంది. బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, దేవుని కుటుంబం, సంఘం దేవుని కుటుంబం, ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 నేను ఆలస్యం చేసినడలా దేవుని సంఘములో అనగా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. ఎఫ్సి పత్రికలో మనం చదివిన మాట, దేవుని సంఘము దేవుని నివాస స్థలము, దేవుని ఇల్లు. ఎఫ్సిలకు రాసిన పత్రిక 2:19 దేవుని ఇంటి వారు, ఫ్యామిలీ, ఫ్యామిలీ. నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను, దేవుని ప్రజలు, దేవుని సంఘం, దేవుని కుటుంబముగా, దేవుని కుటుంబముగా, ఆయన తండ్రిగా మనం పిల్లలుగా, ఆయన శిరస్సుగా మనం శరీరముగా, ఆయన శిరస్వత్వంలో ఆయన వాక్యానుసారంగా మనం ఎదగటం, లోకానికి దేవుణ్ణి, దేవుడి జ్ఞానాన్ని చూపించడానికి మార్గాలు అవుతాం. ఇశ్రాయేలును చూస్తే ప్రజలు మీరు జ్ఞానవంతులు అనిపించుకునేట్లుగా దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. నేడు క్రైస్తవులను చూస్తే మీరు క్రీస్తుకు ప్రతిబింబాలు, ఆ దైవత్వానికి ప్రతిరూపాలు, ఆ దేవుడు జ్ఞానానికి మేనిఫెస్టేషన్ మీరు అనేటట్లుగా మనం ఉండాలట, మనం ఉండాలట. దయచేసి దయచేసి అనంత జ్ఞాని అయిన దేవుడు, అద్వితీయుడైన దేవుడు మన ద్వారా లోకానికి బయలుపరచడానికి సంఘాన్ని మనకు అనుగ్రహించుండగా, సంఘం అంటే గోపురాలు, బిల్డింగ్లు కాదు, కానీ జీవముగల సంఘం, జీవముగల సంఘం, ప్రేమ, ఐక్యత, క్షమాపణ, మంచితనం, పూర్తిగా విలువలు చచ్చిపోయిన లోకంలో మనం ఉన్నాం. ఆ లోకంలో పనిచేస్తున్నాం, ఆ లోకస్తులో ఉండడానికి వీల్లేదు. ఆ లోకానికి దేవుని క్యారెక్టర్ని మేనిఫెస్ట్ చేసే వల్ల మనం ఉండాలి. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.